ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 72 శ్లోకం 46. సహదేవం తదత్తనయం భగవాన్ భూత భావన అభ్యశ్నచ్చత ఏయాత్య మగధానం పతిం ప్రభు మోచయాయాస రాజాన్యాన్ సమృద్ధ మగధేనయే. సహదేవం తత్తనయం భగవాన్ భూత భావన అభ్యసించదయేయాత్య మగధానం పతిం ప్రభు మోచయాయాస రాజాన్నాన్ సమృద్ధాయమాగదేనయా. సహదేవం తత్తనయం భగవాన్ భూత భావన అభ్యసించద ఏయాస మగధానం పతిం ప్రభు మోచయాయాస రాజాన్యాన్ సమృద్ధ మగధేనయే. సహదేవం తత్తనయం ఒట్టువడమేని సహదేవం సహదేవుని తత్ అతని తనయం పుత్రుని భగవాన్ భగవానుడు భూతభావన సకల జీవుల యొక్క పోషకుడు అభ్యసించ అభిషక్తిని కావించను అమేయ ఆత్మ అపరిమేయుడు మగధాన మగధులకు పతిం పతిగా ప్రభు భగవానుడు మోచయ విముక్తులను ఆశ చేసను రాజన్యాన్ రాజులను సమృద్ధ బంధితులైనట్టి మాగదేన జరాసందునిచే ఏ ఎవ్వరు భావం సకల జీవుల యొక్క పోషకుడు ఇతైషి అపరిమేయుడు అగు భగవానుడు జరాసందుని తనయుడకు సహదేవుని మగధ రాజ్యాధిపతిగా అభిషక్తిని కావించను. పిదప అతడు జరాసందుని బంధించినట్టి రాజులందరినీ విముక్తులను గావించను. ఓం అజ్ఞాన తిమరందశ జ్ఞానాంజన శలాకయ చక్షున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభిస్తం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భాష్యం ట్రాన్స్లేషన్ అండ్ పరప్రభా జయ శ్రీల ప్రభు. జరాసందుడు వధించినప్పటికీ శ్రీకృష్ణుడు కానీ పాండవ సోదరులు ఇరువురు కానీ ఆ రాజ్య సింహాసనమును కోరలేదు. జరాసందుని వధించటలో వారి ఉద్దేశము ప్రపంచ శాంతిని భంగపరచడి విధముగా వాళ్ళు కలిగించడి కల్లోలమును ఆపివేయుటయే. దానవులు సర్వదా కల్లోలమును సృష్టించగా దేవతలు ఎల్లప్పుడూ ప్రపంచ శాంతికై ఎత్తుంటారు. సాధువులను రక్షించి శాంతిని భగ్నమనర్చడి దానవులకు వధించుటయే శ్రీకృష్ణుని కార్యం. అందువలన శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే జరాసందుని పుత్రుడకు సహదేవుని పిలిపించి యథావిధిగా అతనిని రాజ్యాధిశక్తిని కావించి శాంతియుతముగా రాజ్యమును పరిపాలింపమని పలికిన
శ్రీకృష్ణుడు సకల బ్రహ్మాండ నాయకుడు. ఎల్లరూ శాంతియుతముగా జీవించచు, కృష్ణ భక్తి భావనను కొనసాగించవలననియే అతడు కోరుకును. సహదేవుని సింహాసనముపై అధిష్టింపజేసిన పిమ్మట ఆ దేవుడు జరాసంధునిచే అనవసరముగా బంధింపబడినట్టు రాజులందరినీ విడుదల కావించును అని శ్రీల ప్రభుపాదులు వారు వ్యాఖ్యానించు. శ్రీమద్ భాగవతునందరి జరాసంధ వదను దశమ స్కంధంలో 72వ శ్లోకం అధ్యాయం కృపామూర్తి ఏసి భక్తివేదన స్వామి ప్రభుపాదుల వారి వినమ్మ శిష్య పునీతము భాష సమాప్తం. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు చేతిలో ఎవరైతే మరణించినా భగవంతుని చేతిలో వాళ్ళు సేవ, ఎప్పుడైతే భగవంతునికి సేవ చేసినా కూడా వాళ్ళకి బెనిఫిట్. ఎవరైతే భగవంతుడు ఎవరైనా మరణింప చేయాలనుకుంటే వాళ్ళని ఎవరు కూడా రక్షించలేరు. అదేవిధంగా భగవంతుడు ఎవరినైనా శిక్షించాలనుకున్నా కూడా మరణించారు. ఇక్కడ భగవంతుడు ఎందుకు ఆయన ఈ విధంగా చేయాలనుకున్నాడు అంటే ఇక్కడ భాషల్లో చెప్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క లోకం చాలా తీవ్రమైనటువంటి కల్లోల పరిస్థితులకు దానవ స్వభావం ఎక్కువ ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అక్కడ వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసి వాళ్ళందరూ కూడా భక్తియుక్తి సేవని వనరించే విధంగా ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా కలిగించాలనేసి భగవంతుడి ఉద్దేశం. ఇక్కడ చూడండి, భగవంతుడు జరాసంధుని వధించినా కూడా ఆయనేమీ రాజ్యాన్ని స్వీకరించలేదు. ఆయన నాకు స్వతంత్రంగా నేను దాన్ని పొందాలని కోరుకోలేదు. భగవంతుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు అన్నీ ఆయనకి ఇక్కడ చెప్తున్నాడు ప్రభుపాల వారి భాషలో. ఆయన బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. ఆయన ఏమన్నా చేయొచ్చు, అంతా ఆయన ఇచ్చ మేరకే ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండు కూడా ఏర్పాటు చేయబడినారు. ఇక్కడ మనం చూస్తే మనకు శ్రీమద్ భాగవతం మొత్తం కూడా 18,000 శ్లోకాలు. ఈ 18,000 శ్లోకాలు కూడా దేని గురించి ఈ శ్రీమద్ భాగవతం వచ్చింది, ఎందుకు వచ్చింది? శ్రీమద్ భాగవతం పరీక్షత్ మహారాజు ఒక చిన్న ప్రశ్న వేస్తారు, నేను 7 రోజుల్లో మరణిస్తున్నాను, దానికి ఎట్లా ఏ విధంగా పరిపూర్ణత సాధించాలా, ఏం ఉద్దేశం, దాని యొక్క మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే భగవద్గీతలో కూడా దీనికి సంబంధించి భగవంతుడు 8వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తున్నారు, తస్మా సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశస సంశయ. ఇక్కడ భగవంతుడు కూడా అర్జునుడు చెప్తున్నాడు, అర్జున సర్వకాలముల యందును నీవు నన్నే తలచచ్చు, విద్యుక్త ధర్మమైన యుద్ధమును నడింపుము, నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా మరియు నీ యొక్క మనస్సు బుద్ధులను నా యందు నిలుపుడు ద్వారా నీవు నన్ను నిస్సందేహంగా పొందగలవు. ఇక్కడ మనం చూసినట్లయితే జరాసంధుడు కూడా ఆయన ఆర్డినరీ వ్యక్తి కాదు. ఆయన ఎంతో బ్రాహ్మణుల్ని వాళ్ళందరూ కూడా గౌరవించి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవడం ద్వారా భగవంతుడు కూడా పర్సనల్గా ఆయన వచ్చి వధించేటప్పుడు కూడా భగవంతుడే స్వయంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి. భగవంతుని చేతిలో మరణించినా ఉపయోగమే, భగవంతుని చేతిలో ఏ చేసినా కూడా ఆ యొక్క సోల్కి చాలా ఉపయోగం. పరీక్షిత్ మహారాజు ఆయన ఏం చేస్తాడు, ఈ యొక్క శమీక ఋషి శృంగి శపిస్తాడు, నువ్వు 7 రోజుల్లో చనిపోతావు నువ్వు అనేసి. పరీక్షిత్ మహారాజు ఆయన వెంటనే జీవిత పరిపూర్ణత కోసం వెతుకుతా ఉన్నాడు. అంతా వెతుకుతూ ఉంటే సరే ఇట్లా అందరికి తెలుస్తుంది, మొత్తం ముల్లోకాలకు అందరికీ తెలిసి పరీక్షిత్తు 7 రోజుల్లో ఆయన గొప్ప రాజు, ఆయన ఇక భరత వర్షాన్ని పాలించినటువంటి వ్యక్తి, ఆయనకి మృత్యు వస్తుందంట అనేసి చూడటానికి అక్కడ అన్ని దేవతలోకాల నుంచి తర్వాత వివిధ బ్రహ్మాండాల నుంచి అనేక ప్లేసుల నుంచి వాళ్ళందరూ ఉన్నటువంటి దేవతలు తర్వాత ఋషులు తర్వాత సిద్ధులు అందరూ కూడా వస్తారన్నమాట. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా సరే మృత్యు అంటే ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి?
చేయదు.
ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా మృత్యు చనిపోతామని ఎవరైనా ఇష్టపడతారా?
ఎవరు పడండి?
ఎవరు లేదు. కానీ ఇక్కడ చెప్తున్నారు భగవద్గీత మొత్తం మృత్యు వచ్చిన తర్వాత మృత్యువుని ఏ విధంగా మనం సునాయాసంగా మనం ఛేదించాలా, అంతకాలే చ మామేచ. మనం చివరి క్షణంలో ఎవరైతే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ శరీరం వదిలేస్తే వాళ్ళు భగవద్ధామం పోయే అవకాశం ఉంది. ఇదంతా ప్రాక్టీస్ అన్నమాట. ఇదంతా మన శరీరం వదిలేసేటప్పుడు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా మనం లాస్ట్ చివరి స్టేజ్. ఈ భక్తియుక్త సేవ ఎందుకు చేస్తాము మనం అనొచ్చు. చాలామంది ఈ భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయకపోయినా మీరు అన్నారు కదా అంతే చివరి కాలంలో మేము కృష్ణారామాన్ని మేము స్మరించవచ్చు, మేము స్మరిస్తే మాకు చాలా ఈజీ అని. కానీ అదంతా ఈజీ కాదు. కులశేఖర్ ఆళ్వారు చెప్తారు కప వాత పిత్త. ఆయన కపం మరణ సమయంలో ఎలా ఉంటుందంటే ఆ యొక్క కపం గొంతు నిండా కూడా బాగా జామ్ అయిపోయి ఉంటుంది, వాతం శరీరం అంతా కూడా చాలా నొప్పులు, తర్వాత బాగా లాగు ఊదిపోవడం, తర్వాత మలమూత్రాలు విసర్జించడం ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా ఆ వ్యక్తి భగవంతుని యొక్క నామాన్ని స్మరించే అవకాశమే లేదు. మనం ఎందుకు ఈ అభ్యాస యోగం స్టార్ట్ చేస్తామంటే అభ్యాసం జరుగుతుందంటే లాస్ట్లో కన్క్లూషన్, భగవద్గీత కన్క్లూషన్ కూడా అదే. వాళ్ళు మృత్యు సమయంలో మనం శరీరాన్ని ఏ విధంగా వదలాలా, శ్రీమద్ భాగవతం పరీక్షిత్ మహారాజు కూడా ఆయన 7 రోజుల శరీరం ఎట్లా వదలాలి మనం కూడా తెలియదు. ఎప్పుడు ఏ శరీరం వదిలేస్తారో భౌతిక ప్రపంచంలో ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఇక్కడ చెప్తున్నారు రవిశంకర్, తెలుసు అందరికీ రవిశంకర్. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆయన ఎప్పుడు బతికి ఉండగా ఎట్లా హ్యాపీగా ఉండాలా అనే దాని గురించి రవిశంకర్. కానీ భగవద్గీత ఏం కన్క్లూషన్ చేస్తుందంటే శ్రీమద్ భాగవతం అన్ని కూడా చనిపోయేటప్పుడు మనం ఎంత హ్యాపీగా మన మృత్యుని మనం భగవద్ధామం వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలా, దానికి ఎట్లా ఫెసిలిటీస్ చేసుకోవాలనే విషయం గురించి ఇవన్నీ కూడా తెలియజేస్తాం. తర్వాత పరీక్షిత్ మహారాజు ఆయన ఏం చేశాడు, చనిపోతుంటే అందరూ గ్యాదర్ అయ్యారు ఒక ప్లేస్లో, ఒక నది తటాకాను గ్యాదర్ అయితే మునులున్నారు, సిద్ధులున్నారు, కర్మకాండ ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సరే ఈ పరీక్షిత్ మహారాజు వచ్చాడు, 7 రోజుల్లో చనిపోతున్నామండి, నా యొక్క జీవిత గమ్యం ఏమని పరీక్షిత్ మహారాజు అక్కడ ఉన్న వాళ్ళటువంటి మునీశ్వరులను అడుగుతారు. వాళ్ళు ఏం చేశారు, కర్మకాండ పాటించే కొంతమంది వ్యక్తులు ఏం చేశారు, మీ యొక్క విద్యుక్త ధర్మం మీరు చేయండి, మీరు దీన్ని ఇట్లా ప్రాయశ్చిత్తం చేసుకోండి, ఇప్పుడు మీ మృత్యు వచ్చింది దానికి ఇంకోటి చేసుకోండి అని వాళ్ళు అట్లా కన్క్లూషన్ ఇచ్చారు. అప్పుడు ఆయన చెప్పారు పరీక్షిత్ మహారాజు, ఏనుగు నదిలో పోయి స్నానం చేస్తుంది, బయటకు వచ్చి మళ్ళీ బుర్ర చల్లుకుంటుంది, ఆ విధంగా బుర్ర చల్లుకోవడం వల్ల ఏం బెనిఫిట్ లేదండి, అట్లా ఈ కర్మకాండ ఇలాంటిది, ఇది మాకు నేను 7 రోజుల్లో మరణిస్తున్నాను కాబట్టి నాకు కుదరదంట. తర్వాత ఇంకో కొద్ది మంది మునులు ఉంటారు అక్కడ, వాళ్ళని వాళ్ళేమంటే జ్ఞానులు, జ్ఞానయోగిస్ వాళ్ళు చెప్తారు మీరు జ్ఞానం పొందడం ద్వారా మాత్రమే మీ యొక్క పరమగమ్యాన్ని మీరు చేరుకుంటారు, ఇది మీకు సరిపోతుంది అనేసి చెప్తారన్నమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆయన క్వశ్చన్ వేస్తారు, మీరేం చెప్పారండి ఇది జ్ఞానం చేయమని. జ్ఞానం తెలుసుకుంటాం కానీ నాకు జ్ఞానం తెలుసుకొని ఇవన్నీ మనం అప్లై చేయాలంటే కొన్ని 1000 సంవత్సరాలు కావాలి. బహునాం, అందుకే భగవద్గీత చెప్పాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మన ప్రబద్ధతే వాసుదేవ సర్వమిదం సమహాత్మ సుదర్లభ. అనేక 1000 జన్మల తర్వాత ఈ కొద్దిమందో జీవిత పరిపూర్ణతను వాళ్ళు సాధించే అవకాశం ఉంది, అంతేగాని చాలా కష్టం ఇది అనేసి నేను చెప్తాను. అప్పుడు వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తారు పరీక్షిత్ మహారాజు, మీరు కూడా నాకు సరిపోరు, మీ మాట మాకు సరిపోలేదు అని. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిద్ధులు వాళ్ళు చెప్తారు మీరు యమ ఆసన నియమ ప్రత్యాహార ఏమి ప్రాణధార ఇవన్నీ కూడా మీరు అష్టాంగ యోగాన్ని పాటించినట్లయితే మీ యొక్క జీవిత పరిపూర్ణత సాధించే అవకాశం ఉందని చెప్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇవన్నీ చేయొచ్చు కానీ అంత టైం నాకు లేదు, 7 డేసే ఉంది, 7 రోజుల్లో నాకు జీవిత పరమగమ్యాన్ని చెప్పే వ్యక్తి ఎవరని ఆయన వీళ్ళని కూడా రిజెక్ట్ చేస్తారు. కర్మకాండకు సంబంధించిన వాళ్ళు కుదరలేదు, జ్ఞానకాండకు సంబంధించిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, జ్ఞానం సంపాదించి మీరు చేసుకోమంటున్నారు. అది కూడా అంత టైం ఎక్కువ ప్రాసెస్. ఇంతకుముందు యుగాల్లో 100,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 1,000, ఆ విధంగా ఎంతో ఆయుష్ ఉండేది. వాళ్ళు వాళ్ళ యొక్క యుగ ధర్మాన్ని పాటించి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఈ యొక్క పరీక్షిత్ మహారాజు వెయిట్ చేస్తున్నాడు, నాకు సరైన సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు లేరు అంటే, ఆ ప్రదేశానికి ఒక ఉన్మాది వలె, అసలు ఆయన చూస్తే అతను చాలా ఘోరంగా శరీరం పైన ఎలాంటి బట్టలు లేకుండా జుట్టు విరబోసుకొని ఆ వ్యక్తి అలా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇక సభికులందరూ కూడా ఏం చేస్తారు, ఆ వ్యక్తిని నిందించడం, ఆ వ్యక్తిని కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మునులు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క వ్యక్తి యొక్క ముఖారవిందాల నుంచి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సుని చూస్తారన్న. ఎప్పుడైతే చూస్తారో, ఈ వ్యక్తి, ఈ యొక్క పురుషుడు, ఈ భౌతికంగా ఈ దేహం ఇలా ఉంది కానీ ఇతను చాలా ఉన్నతమైన వ్యక్తి అనేసి చెప్తారు. అప్పుడు ఈ వ్యక్తి ఎవరు అంటే, సరే ఆయన ఎవరో కాదు, సుఖదేవ గోస్వామి. అప్పుడు ఈయన, అప్పుడు చెప్తారు ఋషులు, ఈయన ఒక్కరే మీ యొక్క పరిపూర్ణతని సక్రమంగా చెప్పే అవకాశం ఉందనేసి చెప్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు వెళ్తారు, ఓ మునీశ్వర, నాకు జీవిత గమ్యం ఇంకా 7 రోజుల సమయం ఉంది, మృత్యు, దాని నుంచి ఎవరు నాకు ఆన్సర్ సక్రమంగా ఇవ్వట్లేదు, నా పరిస్థితి ఇలా ఉంది, దీని నుంచి బయటపడే పరిపూర్ణత సాధించే దశను నాకు వివరించండి అన్నప్పుడు శ్రీమద్ భాగవతం అంత స్టార్ట్ అవుతుంది. మొట్టమొదట పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట, జీవిత పరమగమ్యం 7 రోజుల్లో చనిపోతున్నాము అనేసి సిచ్యువేషన్ మీరు చెప్పినారు, ఇంత ఇది కూడా చాలా ఎక్కువ టైం అంటున్నాడు ఎవరో సుఖదేవ గోస్వామి. 7 రోజుల టైం అది చాలా తక్కువ మనకి, ఆయన చెప్తున్నాడు ఇది చాలా ఎక్కువ జీవిత పరిపూర్ణతను సాధించడానికి అని చెప్తారు. అప్పుడు ఆయన చెప్తారు, అది ఎలాగో చెప్తాను, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి, నీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను అనేసి సుఖదేవ గోస్వామి పరీక్షత్తుకు చెప్తారు. ఏమని చెప్తారు, పూర్వకాలంలో ఒక గొప్ప రాజు ఉంటాడు, ఆయన కట్వాంగరాజు, కట్వాంగదేశ రాజు. ఆయన 7 రోజుల పట్ల ఆయనకి ఆయన కథను వివరిస్తాను మీరు వినని చెప్తారు. కట్వాంగ మహారాజు ఏమవుతుందంటే గొప్ప ఆయన నాయకుడు రాజు. ఒకసారి ఏమైంది, దేవతలకి తర్వాత రాక్షసులకి గొప్ప యుద్ధం సంభవించింది. ఆ సంభవించినప్పుడు ఈ యొక్క సహాయం కోరి ఈ యొక్క రాక్షసులు శక్తి ఎక్కువగా ఉంది, దేవతల శక్తి చాలా తక్కువగా ఉంది. దానివల్ల ఈ యొక్క దేవతల యొక్క శక్తి చాలకపోయేసరికి ఈ యొక్క కట్వాంగ మహారాజు చాలా గొప్ప రాజు అనేసి తెలిసి వీళ్ళు ఇతన్ని అర్థిస్తారు, ఓ రాజా మాకు మీ యొక్క సహాయం కావాల్సింది, మీరు యొక్క అనుగ్రహం ద్వారా మేము యొక్క రాక్షసుల నుంచి మేము జయింపగలుగుతాం, కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అంటే వెంటనే ఆ యొక్క కట్వాంగ మహారాజు ఈ యొక్క దేవతలకి సహాయం కోరి ఆయన వస్తారు. వచ్చి యుద్ధం చేసి వాళ్ళ యుద్ధం పైన రాక్షసుల పైనుంచి దేవతల విజయాన్ని చేకూర్చి సెలవు తీసుకుంటాననేసి ఆయన ఏం చేస్తాడో భూలోకానికి తిరిగి వస్తాడు. భూలోకానికి తిరిగి వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా చాలా ఆనందిస్తారు విజయం సాధించిన దానికి. మళ్ళీ కట్వాంగ మహారాజ్ దగ్గరికి వచ్చి, ఓ కట్వాంగ మహారాజా, మీ యొక్క సహాయం లేకపోయింటే మా యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది, కాబట్టి వీరు వచ్చి మమ్మల్ని యొక్క విజయాన్ని చేకూర్చారు, కాబట్టి మీకు ఏమైనా ఒక వరం కావాలంటే కోరుకో అని చెప్తారు. అప్పుడు ఆయన చెప్తారు, వాళ్ళు చెప్తారు, మీకు ఇంకేమైనా పారిజాత వృక్షాలు కావాలా, తర్వాత ఇంకేదైనా కావాలంటే చెప్పలేదు, అవసరం లేదండి, సరే అడగండి అంటే అప్పుడు చెప్తారు. ఈయన ఆలోచిస్తారు, మనమైతే ఏం కోరుకుంటాం, ఏదైనా భౌతికమైనటువంటి భోగాలు, తర్వాత స్వర్గంలో ఉండేటువంటి ఆ యొక్క ఆనందాన్ని, లేకపోతే పారిజాత వృక్షాలని, తర్వాత రకరకాలుగా మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ కట్వాంగ మహారాజు ఆయన చాలా బుద్ధిమంతుడు, గొప్ప భక్తుడు ఆయన. ఏమైంది ఆయన కోరుకోమంటే, నా యొక్క జీవితం యొక్క అంత్య సమయం ఎంత ఉన్నది, నాకు మృత్యు సమయం ఎంత ఉంది అనేసి చెప్తే క్వశ్చన్ వేస్తారు ఎవరికి, ఆ దేవతలకి. అప్పుడు ఆ దేవతలు అన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు, టకటక క్యాలిక్యులేషన్ చేస్తే, ఓ కట్వాంగ మహారాజా, క్షణకాలం, కొద్ది క్షణాలు మాత్రమే ఉండదు మీకు అనేసి అని చెప్తే, అప్పుడు జయ శ్రీ శ్రీ రాధా గోవింద హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇక్కడ భగవంత వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుని యొక్క నామం చేసి ఆయన భగవద్ధామం చేరుకుంది. తర్వాత ఎవరైతే ఈ కథని ఈ యొక్క విషయాన్ని పరీక్షత్తుకి చెప్పినారు, అప్పుడు చెప్పే ఈ ఆయన క్షణకాలం ఉంటే చాలండి భగవద్ధామం పోయేదానికి, 7 రోజులు కూడా సమయము అవసరం లేదు, కనీసం అప్పుడు పరీక్షత్ మహారాజ్ చేస్తారు. అప్పుడు ఆ యొక్క సభికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా వింటా ఉన్నారు. తర్వాత ఏమైంది, ఇంకా చెప్తున్నాడు భగవంతుడు, మనస్సుని మయ్యార్పిత మనోబుద్ధి మామే వైశ్య సంశయ. ఇక్కడ మనస్సుని మనోబుద్ధుల్ని కంప్లీటెడ్ గా భగవంతుని సేవలు ఎంగేజ్ చేయకపోతే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడి ఈ యొక్క ద్వంద్వాల నుంచి త్రిగుణాల నుంచి బయటపడే అవకాశమే లేదని చెప్తున్నాం. ఒకసారి ఏమైంది, మనస్సు మరియు బుద్ధి ఇవన్నీ కూడా భగవంతుని సేవలు ఎంగేజ్ చేయాలి. ఒకసారి ఏమైంది, ఒక జగన్నాథ స్వామి పూరి జగన్నాథులో ఈ యొక్క పాండ ఒకసారి ఒక హెడ్ పూజారి ఆయన పెద్ద ప్రీస్ట్ అనమాట, ఆయన ఏం చేస్తాడు ఒక వేరే ప్రదేశానికి వెళ్ళాడు, జైపూర్కి వెళ్ళాడు. ఆ జైపూర్కి వెళ్ళి రాజుగారి దగ్గరికి అందరు కూడా తీసుకుని కొన్ని యొక్క ధనాన్ని ఈ భగవంతుని సేవ కోసం ధనాన్ని తీసుకునేసి అక్కడి నుంచి వస్తూ ఉండగా ఆ రాజు యొక్క రాకుమార్తె అవేం చేస్తుంది, ఓ పాండా గారు ఓ పూజారి గారు మీరు ఎటు జగన్నాథ యొక్క పూజారి కాబట్టి నేను ఎంతో ప్రేమతో అత్యంత విలువైనటువంటి దీనిని మీకు ఇస్తున్నాను, ఇది మీరు చాలా జాగ్రత్తగా జగన్నాథుడి యొక్క సేవలు వినియోగించండి, జగన్నాథుడికి అర్పించండి, ఆయన అర్పిస్తే చాలు నేను ఇట్లా తెచ్చానని చెప్తే చాలు నేను చాలా తీసుకుంటాను అనేసి చెప్తాను. అప్పుడు ఏం చేస్తుంది, ఆ యొక్క మొత్తం చాలా మంచి బాక్స్లో పెట్టి దాన్ని బాగా సీల్ చేసి ప్యాక్ చేసి ఇది కేవలం జగన్నాథుడికి తప్ప ఎవరికి చూపించుకోండి, జగన్నాథుడికి మాత్రమే ఇది చాలా విలువైంది చాలా వాల్యుబుల్ అయింది అనేసి ఆ యొక్క పాండాకి చెప్తారు. పాండా ఏమైంది, ఏంది ఇంత వాల్యుబుల్ అనేది నాకు తెలియట్లేదు, ఎంతో చాలా వాల్యూ అంటున్నారు, చాలా అద్భుతంగా ఉంది ఇది, దీని నుంచి ఏమి అనేసి చూడాలనేసి ఆ యొక్క బాక్స్ ని తీసుకొని వస్తున్నాడు. మార్గ మధ్యలో ఏం చేశాడు ఆయన, ఎలాగైనా సరే ఏం విషయం అని కనుక్కోవాలా, దాంట్లో ఏమైనా ఆభరణాలు ఉన్నాయేమో, అవేదో భగవంతునికి ఉన్నా కూడా మనమే ఎత్తుకునేస్తే పోతుంది అనేసి ఆయన అనుకున్నాడు. వెంటనే ఏమైంది, ఆ యొక్క బాక్స్ ని ఆ సీల్ ఊడదీశాడు, ఊడదీసి అన్ని చేసి ఆ బాక్స్ అంతా చింపితే దాంట్లో ఒక చిన్న పేపర్ మాత్రమే ఉంది. అప్పుడు ఈ పాండ అనుకుంటాడు, నేను ఎంతో వాల్యుబైనటువంటి జ్యువెల్స్ డైమండ్స్ ఇందులో ఉంటాయనుకున్నాను, కానీ ఇందులో చూస్తే ఏమి లేదు, చిన్న పేపర్ ఉంది, చూడు ఆ రాకుమారి నన్ను ఈ విధంగా మోసం చేస్తుందా, జగన్నాథుడికి ఇది ఇవ్వమని అది ఇవ్వమని చేస్తుందని ఏం చేస్తారు, ఆ యొక్క పేపర్ ని కొద్దిగా నలిపేసి కింద పడేసేసి మళ్ళీ వస్తారు. వచ్చేసి ఆయన ఏం చేస్తాడు, నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ రాత్రి ఉపక్రమిస్తే జగన్నాథ్ కల్లో కనపడతాడు. జగన్నాథుడు కల్లో కనపడి ఓ పూజారి, చాలా కోపంతో భగవంతుడు కోపంతో చెప్తున్నాడు, నీవు ఎంతో గొప్ప భక్తురాలైనటువంటి నా కానుకని నాకు సమర్పించకుండా నువ్వు అక్కడే పడేసేసావు, నువ్వు అది చాలా వాల్యుబుల్, అది నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు అది చాలా ఉన్నతమైంది, అది నాకు తెలుసుది, ఇక్కడ సృష్టిలోనే లేరు ఎవరు అంత భక్తులు, వాళ్ళు ఏదో పెద్ద కానుక తీసుకొచ్చినారు. అప్పుడు ఏం అడుగుతాడు ఆ కళ్ళని రిటర్న్, స్వామి అది ఏమి లేదు, దాంట్లో జ్యువెల్స్ లేవు డైమండ్స్ లేదు ఏది లేదు, ఒక చిన్న పేపర్ అంతే దట్సాలంట, చిన్న పేపరా, పేపర్ కాదు అది, ఆమె ఎంతో భక్తి ఎక్కడా లేనటువంటి భక్తితో ఆమె నాకు రాసింది అది, నువ్వు కావాల్సి వస్తే ఏమి పోయేసి నా యొక్క గర్భమందిరం గర్భగుడిలో నా యొక్క మీరు ఉదయాన్నే మంగళహారతి ఉంటుంది అక్కడ జయగోవిందం, అక్కడ జయదేవ గోస్వామి రాసినటువంటి గీతాగోవిందం, వాళ్ళందరూ కూడా గీతాగోవిందాన్ని ఆ జగన్నాథుడి యొక్క ముందు వినిపిస్తారు మంగళహారతి వాళ్ళకి అప్పుడు ఉదయం. అప్పుడు ఈ పూజారి వెళ్ళి చూస్తే అక్కడ భగవంతుడికి హృదయానికి ఈ యొక్క పేపర్ అలానే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ యొక్క పూజారి, ఆ యొక్క హెడ్ పూజారికి ఇంకొక పూజారికి చెప్తారు, ఈ విధంగా ఈ విధంగా జరిగింది, నేను ఈ విధంగా జైపూర్కి వెళ్ళాను, అక్కడ రాకుమార్తె ఈ విధంగా ఇచ్చింది, ఈ పేపర్ ఎట్లా అనేసి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఎప్పుడైతే చెప్పినారో వెంటనే ఆ యొక్క విషయం అంతా చూస్తే ఈ పూజారి చూస్తారు, ఏం చిన్న పేపర్ ఇదేం కాదండి, ఇంట్లో ఏం లేదు. అక్కడ చూస్తే ఆ యొక్క పేపర్ని తీసుకొని చూస్తారు, చదివితే ఓ భగవంతుడా నేను నీకు ఏది కానుకగా ఇవ్వలేను, సర్వం నువ్వే. తర్వాత క్షీరసాయంలో నువ్వు పడుకొని ఉంటావు, కానీ క్షీరసాయంలో అక్కడ జ్యువెల్స్ డైమండ్స్ ఎంతో ఆభరణాలు అన్నీ ఉంటాయి నీకు, అవి నేను నీకు చిన్న చిన్నవి ఇచ్చినా కూడా ఆ కానుకలు చాలు. అందుకని గోపికలు నీకు ఏ విధంగా అయితే మనస్సును అర్పించారో ఆ విధంగా నేను నా యొక్క మనస్సు హృదయము ఎవ్రీథింగ్ ఎవరి నేను నీకు అర్పణ చేశాను అనేసి దాని మీనింగ్. భగవంతుడు భావగ్రహ జనార్దన. మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సేవలో మనం బుద్ధిని అర్పిస్తామో ఆడికి మన భౌతికమైనటువంటి క్లేశాలు, భౌతికమైనటువంటి ఇక బంధనాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉందన్నమాట. ఇంకా మళ్ళీ ఏమైంది, ఆ జగన్నాథ లీలలో ఈ పూజారికి చెప్తాడనమాట, రాజు చెప్తాడు. రాజు ఆ జైపూర్లోనే ఆ రాజు ఆ కానుకలు ఇచ్చే ముందు రాకుమార్తెకి చెప్తారు, ఓ జగన్నాథుడికి అర్పించండి కొబ్బరికాయ, ఆ అర్పించినట్లయితే భగవంతుడు తీసుకుంటాడు అనేసి ఒక బ్రాహ్మణుడికి చెప్తారు. సరే ఆయన ఏం చేస్తాడో ఆ కొబ్బరికాయని మంచి బాక్సులో పెట్టి అన్ని తీసుకొచ్చి భగవంతుడి దగ్గర చెప్తారు, ఇట్లా మీరు ఈ గరుడ స్తంభం దగ్గర నుంచి ఈ కొబ్బరికాయని అర్పించండి, అర్పిస్తే చాలు వాళ్ళు తీసుకుంటారని. ఈ పూజారి ఏమనుకుంటున్నాడు, ఈయన భగవంతుడికి జగన్నాథుడికి చేతులు లేవు, ఆయన ఎట్లా తీసుకుంటాడు, ఆయన చేతులు లేవు ఏమి లేవు జగన్నాథ్, ఆయన ఎలా ఈ కొబ్బరికాయని తీసుకుంటాడు, తీసుకోలేడు, కానీ మీరు అర్పించండి ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు అని ఈయన చెప్తా ఉన్నారు ఆ భక్తుడు. అప్పుడు ఏం చేశాడు భగవంతుడు ఇక ఈ కొబ్బరికాయకి తీసుకొచ్చి భగవంతుని యొక్క గరుడ స్తంభం ముందర ఆ సుదర్శన చక్ర దగ్గర, ఓ జగన్నాథ నీకోసం ఒక భక్తుడు ఈ కొబ్బరికాయని పంపించాడు, ఈ కొబ్బరికాయని మీరు తీసుకోమని చెప్తున్నాడంటే ఆ గర్భగుడి నుంచి ఒక పెద్ద చెయ్యి, ఎప్పుడైతే జగన్నాథ్ ఎట్లా వచ్చిందో ఆ యొక్క కొబ్బరికాయ మాత్రమే అందరి జనాలకి ఏం కనపడుస్తుంది, ఆ యొక్క కొబ్బరికాయ ఏమవుతుంది అట్లా గాల్లో పోతున్నట్టు కనపడుస్తుంది, కానీ భగవంతుని యొక్క చెయ్యి కనపడలేదు. తర్వాత ఆ యొక్క కొబ్బరికాయ యొక్క చిప్పలు ఆ యొక్క అన్ని ట్యాంకులు అన్ని కూడా ఏం చేస్తున్నారో గర్భగుడిలో ఉంటాయి. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు భగవంతుడు చేతులు లేనట్టు ఉంటాడు ఉంటా, కానీ భగవంతునికి ఉన్నాయి అన్ని, భగవంతు ఎవ్రీథింగ్ ఉన్నాయి ఆయన మైండ్తో మనం ఏదైనా సరే. అందుకే పాంచరాతక విద్య ద్వారాలో కూడా చెప్పడం జరిగింది, మానసికంగా మనం చేసేది కూడా ఉపయోగపడుతుంది, మానసికంగా చేసే ప్రతిది కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారు, మయ్యార్పిత మనోబుద్ధులు, మనస్సుని బుద్ధిని ఎవ్రీథింగ్ భగవంతుని సేవలు ఎంగేజ్ చేయనంత వరకు ఈ యొక్క మృత్యు సమయంలో మనం భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, ఈ విధంగా భగవంతుని నామం చేసి మనం భగవంతుని యొక్క సేవలు ఎంగేజ్ అయ్యే అవకాశం లేకపోతే మృత్యు ఎలా వస్తుందో చెప్పలేము. యాక్చువల్లీ కొన్ని వేల తేలులు కుడితే ఎంత పెయిన్ వస్తుందో, ఒక 1000 తేలులు, ఆ విధంగా మృత్యు సమయంలో మనకు పెయిన్ వస్తుంది, మృత్యువు అంత ఈజీగా పోదు. ఎవరైతే మనం చూస్తాం కొంతమంది ధనం 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 అనేసి ఎవరైనా బాగా సంపాదించి ఆ చనిపోతే ఏమైపోతుంది, వాళ్ళకి ఆ యొక్క ధనం దగ్గర నెక్స్ట్ మళ్ళీ పాము జన్మ తీసుకొని మళ్ళీ దాన్ని కాపలగాల్సి తర్వాత ఈ విధంగా ప్రాసెస్ ఉంది. అదే ఇంకేదైనా నేను ఏదైనా సూప్ తాగాలా, తర్వాత నేను ఇదేదో తినాలా, తర్వాత ఇది చికెన్ తినాలా అది తినాలని చూస్తే నెక్స్ట్ వాళ్ళు ఈ నెక్స్ట్ చికెన్ కోడిగా జన్మ తీసుకొని లేదా సింహంగా జన్మ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా ఇక మాంసాన్ని భుజిస్తూ ఆ విధంగా ఉండాలి. అట్లా భగవంతుడు మనకిచ్చిన అవకాశం ఇక అవధి ఇక పరిమితి అన్ని కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక అంత్యకాలంలో మనం భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తాం. ఇక్కడ జరాసంధుడు ఆయన్ని వధించిన భగవంతుడి కేరు తీసుకొని ఆయన ఉన్నాడు అక్కడ, మన మృత్యు సమయంలో భగవంతుడు భగవద్భక్తులు లేకపోతే మనకి ఎలా ఉంటుంది చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని మనం చేయాలి. మళ్ళీ మాయాపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క జగన్నాథ్ లో ఒకసారి ఏమైంది, ఒక పూజారి ఏం చేస్తాడు, జగన్నాథ్ ప్రసాదం అది చాలా చాలా శ్రేష్టమైంది. సృష్టిలోనే భగవంతుడు బద్ధజీవులు కృప ఇవ్వాలని కోరుకున్నాడు జగన్నాథ్. కోరుకుంటే ఏమైంది, ఆ జగన్నాథ్ ప్రసాదాన్ని ఒక మహమదేయుడికి ఇస్తాడు. ఆ మహమదేయుడికి ఇస్తే ఏం చేస్తాడు ఆయన, ఏమిది తినకూడదు అనేసి బయటపడేస్తాడు, అట్లా విసిరేస్తాడు. ఎప్పుడైతే జగన్నాథ్ ప్రసాదాన్ని విసిరేసిస్తాడో ఆయన పడుకున్న ఈ విధంగా ఉంటుంది. తర్వాత మరుసటి రోజు పూజారి దగ్గరికి ఆ యొక్క మహమదేయుడు వస్తాడు. వచ్చి ఓ పూజారి ఆయనకు ధాన్యము రైసు తర్వాత ఈ యొక్క పప్పు దినుసులు కాయలు పండ్లు అన్నీ ఈ యొక్క జగన్నాథ్కి అర్పణ చేయండి స్వామి అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఆ పూజారి చెప్తాడు, నువ్వు నిన్న ప్రసాదం పడేసావు, నిన్న నువ్వు ప్రసాదం పడేసింది కాకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, నువ్వు పోపో ఇక్కడ నుంచి, నీ వ్యవహారం నాకు తెలుసు పో ఇక్కడ నుంచి అనేస్తే ఆ యొక్క పూజారి చెప్తారు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఆయన చాలా బాధపడుతూ, ఓ పూజారి గారు నీ ఎంతసేపు చెప్పింది మేము విన్నాను, కనీసం ఒక చిన్న విషయం వినండి తర్వాత కావాలంటాను, సరే ఏది చెప్పు త్వరగా చెప్పేసుకోండి. అప్పుడు ఆయన ఓ పూజారి గారు, అక్కడ ముగ్గురు ముగ్గురు భగవంతులు వచ్చారు, ముగ్గురు భగవంతులు, ఒక ఆయన తెల్లగా ఉన్నాడు, ఆయన భలే కొడుతున్నాడండి, ఆయన దెబ్బ దెబ్బ కట్టేసుకుంటే డమ్మ డమ్మ కొడుతున్నాడు, మా అన్న ప్రసాదం పడేస్తావు నువ్వు, మా అన్న ప్రసాదం పడేస్తావు నువ్వు అనేసి ఆ తెల్లగా ఉన్న భగవంతుడు నన్ను చాలా భయంకరంగా కొట్టాడు, ఆ యొక్క బాధతో నేను ఇక్కడ ఇట్లా ఉంది అనేసి మళ్ళీ ఆయన చెప్పాడు. అది కాకుండా ఆ నల్లగా ఉండే భగవంతుడు ఉన్నాడే ఆయన కొట్టద్దు కొట్టద్దు అని చెప్తున్నాడు, కానీ మా అన్న చెప్పిన ప్రసాదం మా అన్న తిన్న ప్రసాదాన్ని నువ్వు వేస్ట్ చేస్తావనేసి ఆయన కొడుతూ ఉన్నాడంట. ఇట్లా ఉంది. మధ్యలో పసుపుగా ఉండే భగవంతుడు ఆమె ఏం చెప్తాను, కొట్టు కొట్టు అంటా ఉన్నాడంట, కొట్టు కొట్టు అంటున్నాడు. అక్కడ నల్లగా ఉండేది జగన్నాథ స్వామి కృష్ణుడు, అక్కడ తెల్లగా ఉండేది బలరాముడు, పసుపుగా ఉండేది సుభద్రాదేవి. ఇక్కడ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని వేస్ట్ చేసిన దానికి ఆ యొక్క మహమదీయుడి యొక్క కళ్ళలో వచ్చి ఆ విధంగా ఈ యొక్క ప్రసాదాన్ని వేస్ట్ చేస్తావు నువ్వు అనేసి ఆయన్ని బాగా ఇచ్చేస్తాడు. కాబట్టి మనం కూడా భగవంతుని యొక్క ప్రసాదాన్ని చాలా కేర్ఫుల్గా చాలా సునిశ్చితంగా మనం తీసుకోవాలా, అది చాలా వాల్యుబుల్. తర్వాత ఈ యొక్క ఈ విషయాలు చెప్పి పూజారి ఆశ్చర్యపోతాడు, అవునా అనేసి. అప్పుడు ఈ అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా భగవంతునికి అర్పణ చేసి నైవేద్యంగా పెట్టి ఆ పూజారి ఆ ప్రసాదాన్ని ఇస్తే అప్పుడు చాలా హ్యాపీ అవుతుంది. అట్లా భగవంతునికి కావలసింది మనస్సు బుద్ధులు మనం అర్పణ చేసుకోవాలి. అది భగవంతుని అందరికీ ఇవ్వడు కరుణ కృపని భావగ్రహజనం. మనం ఎవరికి ఏ విధంగా భగవంతుని సేవ చేయాలా, ఏ విధంగా మనం వాళ్ళకి అర్పించాలా అనేసి మూడు ఉన్నప్పుడే భగవంతుడు మన మూడుని తీసుకుంటాడు. మనకు ఖచ్చితంగా రిసిప్రొకేషన్ ఉంటుంది దానికి ప్రతి స్పందన. మనం చూస్తాం కొత్తగా మనం అపరాధ భావంతో మనం చూసినప్పుడు అప్పుడు జపం ఎక్కువ చేయగలుగుతాం అపరాధ రహితంగా, అపరాధం లేకుండా. రాను రాను మనకు అపరాధాల ప్రభావం ద్వారా ఈ యొక్క కృప భగవంతుని నుంచి వచ్చే కృపని మనం కోల్పోతాం. భగవంతుని నుంచి వచ్చే కృపను ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనం స్వతంత్రంగా కష్టపడి కష్టపడి చేయాలి. మళ్ళీ ఎవరో ఒకరు అనుగ్రహం లేకుండా మళ్ళీ ఏం చేయలేము. అట్లా మృత్యు సమయంలో చూసినట్లయితే పరీక్షిత్ మహారాజు మొత్తం ఆయన అదే ఈ భాగవతము భగవద్గీత ఇచ్చింది. లాస్ట్కు వాళ్ళు చెప్పేది కన్క్లూషన్ వచ్చి మృత్యు సమయంలో ఏ విధంగా రావచ్చు, ఎట్లయినా ఇబ్బంది పడచ్చు, ఆ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో తెలియదు, దాని నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు చూడండి బయట మనం చూసినట్లయితే ఆ హాస్పిటల్స్లో లైన్ ఫీవర్కి, ఏదో ఒక ఫీవర్ డెంగ్యూ కలరా తర్వాత ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవరికి తెలియదు. ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ మనం ఫేస్ చూస్తూనే ఉన్నాం, బట్ వీఆర్ నాట్ రియలైజింగ్. అయినా కూడా మనం రియలైజ్ కాలేదు. కట్వాంగ్ మహారాజు పరీక్షిత్ మహారాజు అంటే వాళ్ళు గొప్ప వైష్ణవులు, వాళ్ళు గొప్ప రాజర్షులు భక్తులు. వాళ్ళు మన స్థితి అట్లా కాదు. ఈ భౌతిక ప్రపంచంలో తీవ్రంగా ఈ యొక్క భగవంతుని యొక్క నామం స్మరణ, భగవంతుని యొక్క ప్రసాదం, ఇవన్నీ యాక్టివిటీస్ చేయందే మనం ఏం చేయలేం. ఇక్కడ కూడా మనం అందరూ కూడా భగవంతుని క్లియర్గా చూపిస్తాం, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండనైతే. మనం ఆయన సేవ చేయనంత వరకు, మనం అతిక్రమించినంత వరకు సమస్యలు ఎదురవుతూనే ఉంది. అయినా భగవంతుడు చూడండి, మనం ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మానసికంగా తట్టుకునే శక్తి అన్నా ఉంది కొద్దివరకు. భగవంతుని నామే లేకుండా వాళ్ళు కంప్లీటెడ్గా భగవంతుని సేవ లేకుండా భౌతికంగా ఉంటే వాళ్ళకి కర్మలు గత జన్మలు డమ 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 పడిపోతుంది. అప్పుడు వాళ్ళు చాలా సమస్యల్లో చిక్కుకొని ఎవరు పట్టించుకోరు. ఎవరైనా కర్మ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. అదే కర్మ అంటే. అందరూ వచ్చి హెల్ప్ చేస్తే కర్మ, అది పాపకర్మ ఎట్లవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఎవరు హెల్ప్ చేయరు. ఏమి ఇంత కష్టపడి వాళ్ళకి సేవ చేస్తానండి, కానీ వాళ్ళని ఏమి నన్ను ఇప్పుడు చూసుకోవట్లేదు, నా పరిస్థితి ఏమి, మనకి ఇట్లా ఉంది సిచ్యువేషన్. జన్మ మృత్యు జరావేది దుఃఖ దోష అనువర్ధనం. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, భగవంతుని యొక్క నామ కీర్తనల ద్వారా ఈ కలియుగంలో అన్ని దోషాలు అన్నీ ఉన్నాయి, కానీ కలియర్ దోషం నిరేద్దాదని అస్తినాకో మహద్గుణో కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమ్రజ. మనకి కలియుగంలో చాలా దుర్భరమైంది, చాలా దోషాలు, తర్వాత చాలా ఉపద్రవాలు అన్ని ఎదురు చూస్తున్నప్పటికీ ఇది చాలా ఉన్నతమైనటువంటి అవకాశం. భగవంతుడు ఈ యొక్క నామాన్ని జపం చేసే అవకాశాన్ని మనకి ఇచ్చిన, మనము ఇదేదో ఆర్డినరీ కాదు. భగవంతుని యొక్క జప కీర్తనలు, భగవంతుని యొక్క విషయాలు, చాలామంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ విషయాల గురించి చెప్పరు బయట, ఎలా ఇక్కడుండగా బాగుండాలని కోరుకుంటాం, కానీ మృత్యువును మనం ఆనందంగా ఎట్లా ఏ విధంగా స్వీకరించాలనే విషయాన్ని మనం మర్చిపోతాం. జనాలందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా ఈ భౌతిక ప్రపంచంలో బాగా హ్యాపీగా జీవనాన్ని కొనసాగించాలా, ఏ విధంగా మనం ప్రశాంతమైన వాతావరణం కనపదు. ఎవరైనా జైల్లో హ్యాపీగా ఉండే అవకాశమే లేదు. జైల్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళకి అనుకూలంగా నడుచుకోవాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. ప్రకృతి చెప్పిన శాసనాలన్నీ కూడా మనం జై కొట్టాలంటే భగవంతుని నామం, ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. అట్లా భగవంతునికి మనం అనుకుంటాం ఇన్ని రోజులు జపం చేస్తాము, ఇన్ని రోజులు సేవ చేస్తాము, కానీ భగవంతుడు చెప్తున్నాడు నేహి అవక్రమ. ఆ శ్లోకంలో స్వల్పముపేస్త ధర్మస్య త్రాయితో మహతోపయత్. అట్లా మనం కొంచెం భగవద్భక్తి చేసినా అది ఎక్కడికి పోదు, మనతో ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. అది నెక్స్ట్ మనకి అవకాశం వస్తుంది. మనం కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అన్ని ఎదుర్కొంటాం, కానీ భగవంతుని యొక్క భక్తి యొక్క సేవ చేసేటప్పుడు గత జన్మ యొక్క కర్మలు కూడా మనకు ఎదురవుతుంటాయి. మనం ఎందుకంటే పర్ఫెక్ట్గా కంప్లీటెడ్గా భగవంతుని శరణాగతి పొందలేదు కాబట్టి అవన్నీ కూడా కొంత ప్రభావం అనేది మనకు వస్తాయి. మనం ఒక హరే కృష్ణ మంత్రం జపం చేసేటప్పుడు మనకి ఈ రకరకాల వస్తాయి కోరికలు, అవన్నీ మనం కోరుకోవు. కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తూ ఏ విధంగా శరీరం వదలాలా అనేసి వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. పరీక్షిత్ మహారాజ్ చూడండి, ఆయన ఎంత పరిపూర్ణతమైన వ్యక్తో, కేవలం ఆయన సరైన మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకున్నాడు, ఆయన సరైన గురువు దొరికాడు. మనం కూడా సరైన మార్గం కావాలా నిజంగానే మనకు తీవ్రత కానీ ఉన్నట్లయితే భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తాడు. మనకు అలా లేకుండా మనం కూడా కపటంగా ఉన్నట్లయితే మనకు దొరికే యొక్క గురువు కూడా కపటంగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ భగవంతుని యొక్క విషయాలు కానీ ఏది కూడా అంత ఆర్డినరీ కాదు. ఈ అన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకొని శాస్త్రాల్లో ఉన్నటువంటి అన్ని వాళ్ళు ఇచ్చింది ఏమంటే లాస్ట్కి ఫైనల్గా ఏమి అనేది మనం చూడాలి. కాబట్టి మనం ఏదో ఇతరత్ర విషయాలు కానీ తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనం దాని గురించి పట్టించుకోకూడదు. మనకు మెయిన్ గోల్ గురించి మనం దాని గురించి మనం పట్టించుకుని తీవ్రంగా ఇప్పటి నుంచే భక్తియుక్త సేవను తీసుకొని కొనసాగిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు చూసినట్లయితే చిన్న పిల్లలు కూడా షుగర్ బీపీ కలరా తర్వాత ఏ రోగం అస్సలు చెప్పలేము, డాక్టర్ కూడా ఆయన అంతుపట్టలేకపోతారు. వాళ్ళు కూడా ఎన్ని చేస్తారో, ఎన్ని క్యాలిక్యులేషన్స్తో, ఎన్ని ల్యాబొరేటరీలో, ఎన్ని టెస్ట్లు, ఏమీ లేదు. ఒకసారి వచ్చేస్తే వ్యాధులు మళ్ళీ పోయేటట్టే లేదు ఏది కూడా. జీవితంలో ఎవరికైనా రోగాలు వస్తే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయిన దానివల్ల వాళ్ళకి మళ్ళీ పోతాయనే నమ్మకం లేదు. మళ్ళీ మనం ఒకటి తీసుకుంటే ఇంకోటి అట్లా అంతలోపే ఈ శరీరం బాగా ఉన్నప్పుడే మనం భగవంతుని యొక్క భక్తికి చేసి భగవన్నామని జపం చేసుకుని భక్తి మనం అనుకుంటాం. ఇంకా చదువుకోవాలైనా నువ్వు బాగా ఇంజనీర్ కావాలా, నువ్వు డాక్టర్ కావాలా, తర్వాత నువ్వేదో ఉన్నతంగా సాధించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళకి తెలియదు జీవిత గమ్యం ఏమిరా, వాళ్ళ యొక్క పరిస్థితి ఏమి. జీవిత గమ్యం వీళ్ళు రియలైజర్ అయితే కదా, వీళ్ళు రియలైజ్ కాకపోతే వాళ్ళకి రియలైజ్ చేసే అవకాశం లేదు. కాబట్టే మనం అనుకుంటాం 60 సంవత్సరాల తర్వాత పదవులన్నీ ఊడిపినాక సార్ సార్ అని జయ కొట్టే వాళ్ళందరూ కూడా అప్పుడు కొట్టరు. తర్వాత ఇంట్లో కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా జయ కొట్టరు, వాళ్ళ ముందు గౌరవించేవాళ్ళు, ఇప్పుడేం చేయరు వాళ్ళు. తర్వాత వాళ్ళకి నువ్వేం చూసావు అని అడుగుతా, మీరు ఎవరికైనా సేవ చేయండి మీ కుటుంబీకులు భౌతికమైన వ్యక్తులకు, ఏం చేసావు నువ్వు, ఏం చేసావు నాకు, ఏం చేయకుండా ఇన్ని మాట్లాడుతున్నావు అని సాటిస్ఫై కారు. సాటిస్ఫై కానంత వరకు ఏమవుతుంది, ఇన్ననే చేయండి మీరు సాటిస్ఫై కారు అంతే. కాబట్టి భగవంతుని మాత్రమే మనం సాటిస్ఫై చేయగలం, ఇంకా దానికి మించి ఇంకేం చేయలేము అనమాట. అందుకే మన శాస్త్రాలను బాగా చదువుకొని భగవంతుని యొక్క నామం చేసుకుని, మీరు ఎంత ఇష్టపడతారో ఏ వ్యక్తినైనా వస్తువైనా అంత బాధపడాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఇష్టపడతామో దాన్ని పొందాలని భౌతికమైన ఏదైనా సరే, వస్తువు కానీ వ్యక్తి కానీ ఎవరైనా సరే, దానికోసం అంత నరకం పడాలన్నమాట. అది ఒక రకమైన కర్మ. గత జన్మలో ఎవరిని బాధ పెట్టినారో తెలియదు కదా, దానివల్ల ఈ విధంగా లింక్స్ భగవంతుని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ విధంగా సఫర్ చేస్తారు. అది రోగం ద్వారా కావచ్చు, మైండ్ ద్వారా కావచ్చు, తర్వాత ఏ ద్వారా కావచ్చు, భగవంతుని అది క్యాలిక్యులేషన్స్ అంతా కూడా పరమాత్మ ఆయన చూసుకుంటుంది. మన క్యాలిక్యులేషన్ ఏమే, ఇక్కడ ఎట్లా ఎంజాయ్ చేయాలా. కానీ శాస్త్రాలు ఏం చెప్తాయి, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయలేవయ్యా, నువ్వు చేసే ఇల్లు ఇది కాదు, నువ్వు అద్దె ఇంట్లో ఎంతసేపు ఉంటావు. నీ సొంత ఇంట్లో ఎవరైనా హ్యాపీగా ఉంటారు, అద్దె ఇంట్లో వాళ్ళు వస్తారు, నువ్వు ఖాళీ చేయంటే చేయాల్సిందే. ఆ పరిస్థితి ఇప్పుడు మనం అద్దె ఇంట్లో మనం ఉండము, సొంత ఇల్లు లాగా బిహేవ్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ లేరా నువ్వు, ఫస్ట్ లేచిపో ఉంటావు. అట్లా భౌతిక ప్రపంచంలో మనం ఇక్కడ ఆనందించాలా అనుకుంటే కుదరని పని. రెండో విషయం, ఈ అంత్యకాలంలో మనం భగవంతునికి నామం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అభ్యాసం లేదంటే ఏది చేయలేము. మనం కూడా చూస్తాం స్కూల్లో వాళ్ళ 7 రోజులు పరీక్షలు పెడతారు, 7 అంతా నువ్వు ఏం చదివినావు అనే దానికి లాస్ట్లో ఒక టెస్ట్ పెడతారు. అట్లా ఎన్నో జన్మలుగా మనం భగవంతుని యొక్క విషయాలు కానీ భగవంతుని కానీ పూర్తిగా మర్చిపోయి తన స్వతంత్రంగా ఇచ్చంగా అతను చేసినట్లయితే ఆ యొక్క బాధలకి అతను సఫర్ అనిపించాడు. ఎవరికి ఎంత క్యాలిక్యులేషన్స్ తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఉన్నట్టుండి కొన్నిసార్లు జీవుడు అనుకుంటాడు తన బంధువులు తర్వాత పరివారము వాళ్ళందరూ కూడా ఏమి లేదు మనకి లాక్కొని తినేవాళ్ళు, వాళ్ళు నేను ఎట్లా హ్యాపీగా చేస్తారు, వాళ్ళు నాకేమైనా ఇస్తారా లేదా, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా లేదా అని చూస్తారు. కానీ భౌతికంగా ఏదైనా అంతే, మనం వాళ్ళని నమ్మి ఎవరైనా సరే ఒక గుడ్డి వ్యక్తి నడిచి వెళ్తున్నాడు, ఆయన మనం ఫాలో అయితే ఆయన గోతులు పడతారు, మిగతా వాళ్ళందరూ కూడా పడతారు. ఆ పరిస్థితిలో ఉన్నాము, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు, నమ్మేది నమ్మంది ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనే భాగవతం భగవద్గీతలో కలియుగ లక్షణాలు అన్ని ఇచ్చేస్తున్నాయి. ఇక కలియుగం కలహాల యుగంలో వాళ్ళకి ఎవరైతే ధనం ఉంటుందో వాళ్ళని బాగా రెక్టిఫై చేస్తే వీళ్ళే రాజులాగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాలా, ఆయుష్ తగ్గిపోతా ఉంది, క్షణక్షణం కళ్ళు సరిగ్గా కనపడట్లేదు, బ్యాక్ పెయిన్, 20 సంవత్సరాలకే బ్యాక్ పెయిన్, హెడ్ఏక్, సైట్ ఏమి, తర్వాత మైండ్ అప్సెట్. ఎవరో ఎంతో కోసం మనం అంటాం ఇన్ని రోజులు కష్టపడి, మెటీరియల్ బాడీ కూడా ఏం లేదండి, మెటీరియల్ బాడీ కూడా ఒక 20 రోజులు తినకుండా మానేస్తాం అనుకున్నా, ఎంత అందమైన వ్యక్తి అయినా ఏమవుతుంది, ఇంతేనా నువ్వు అనిపిస్తుంది. ఏం లోపల ఏముండదండి, వాటరు ఆ యొక్క బ్లడ్ స్టూలు ఇవన్నీ కూడా తీసేస్తే అతను చాలా హారబుల్ గా ఉంటాడు. ఎవరైనా ఒక 30 డేస్ తినకుండా ఉన్నాను వాళ్ళని చూడండి, అంత అందమైన వాళ్ళైనా ఏమి ఇట్లున్నాడు ఇతను అంట. మనం కూడా అంటుంటాం బాగున్నప్పుడు ఒక విధంగా, హెల్త్ బాగాలేకపోతే ఏమండి ఏమైంది ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఉన్నావు, ఏం చేస్తావు అండి, ఆరోగ్యం సరలేదు. భగవంతుడు ప్రతి ఒక్క దాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నాడు, ఆరోగ్యం ద్వారా, తర్వాత ఇతరుల ద్వారా, భగవంతుని యొక్క ఉపదేశాల ద్వారా, తర్వాత ఇతర యొక్క వ్యక్తుల ద్వారా, వాళ్ళు కూడా నువ్వేం చేయలేవు, నువ్వు వేస్ట్ అంటున్నారు. అంటే మనం భగవంతునికి సేవ చేయనంత వరకు మనం వేస్టే. మనము భగవంతునికి సేవ చేయనంత వరకు మనం వేస్తే, వీళ్ళ సేవ వాళ్ళ సేవ చేసి చేసి డిస్టర్బ్ అయిపోయింది. ఏం చేద్దాం, చుట్టాలు వచ్చినప్పుడు చూడాలా, వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేం. అందరు కూడా ఏం చేయాలనుకుంటారో, నేను గెలవాలని కోరుకుంటారు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గెలకనే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ కొత్తగా గెలాల్సి తర్వాత ఇంకేదో ఆనందించి తర్వాత ఇక్కడేదో మనం ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటే కుదిరే పని లేదు. భగవంతుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. కనీసం భగవంతుని యొక్క తిలకదారిని ఊర్ధ్వపుండ్ర పెట్టేస్తే వాళ్ళ శరీరం వదిలేసినా కూడా వాళ్ళకి మంచి ఉన్నత లోకాలు వస్తాయి, మంచి బెనిఫిట్. జస్ట్ రోజు తిలకం పెట్టాలి. వితౌట్ తిలక మనం ఏం తిలకం పెట్టకపోతే వాళ్ళ యొక్క బాడీ శ్మశానంతో సమానం. శ్మశానం మనం ఎవరు ఎంతసేపు ఉంటే హ్యాపీ ఉండలేరు. కనెక్షన్ ఉండాలి. యాక్చువల్లీ మనం అన్ని కూడా ఉన్నాయి, తిలకం, భగవంతుడు. మనకు వైష్ణవం ఈ యొక్క ప్యాంట్ షర్ట్ మంది కాదు, ఆంగ్లేయులు దోతి కుడతా వేసుకోవాలి. మనం అందరూ పంచ పెద్దవాళ్ళందరూ కూడా ఆచరించేవారు. ఇప్పుడు అన్ని కూడా కల్చర్ మారిపోయి టెక్నాలజీ అంటారు. ఏమి దానివల్ల ఏం ఆనందం ఏం లేదు. పెద్దవాళ్ళు మనకు ఆచారాలు మనం ఏమి ఇచ్చినారో అది ఫాలో అవ్వాలి. వాళ్ళు ఇచ్చి ఏమవుతుంది, జన్మమృతి జరావ్యాధి నుంచి బయటపడుతుంది. దానివల్లే మేము చూసుకోండి, అందరూ కూడా జాగ్రత్తగా. ఇక మృత్యు ఏ క్షణమైనా మనకి రావచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. అది ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు అది చెప్పలేము. దట్స్ వై దానివల్ల ఏమి ముందుగా క్లియర్ చేసుకుని వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని జపం చేసుకుని భగవంతుని యొక్క సేవ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. పరమాత్మ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో ఇస్తూ ఉంటాడు. మనం ఏమి ఒకరోజు సేవ చేసేసి 10 రోజులు నిలిపేసినా కూడా భగవంతుని కృప మనకు వస్తుంది. ఎవరో ఒకరి దగ్గర చెప్పిస్తారు, నువ్వు సేవ చేయను. మనం జపం నిలిపేసినా కూడా ఎవరో ఒకరి దగ్గర జపం చేపి చెప్తాడు. అప్పుడన్నా మనం తీవ్రంగా ఉండాలి. మనం బాగా చేసేవన్నే కాకపోతే ఈ మధ్య ఇట్లా అయిపోయింది. ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది మృత్యు. కాబట్టి ఈ జరాసందరూ కూడా ఆయన కూడా ఆయన చేతులు భగవంతుని సంహరించారు. వాళ్ళందరూ గొప్ప వైష్ణవులు, గొప్ప రాక్షసులు అయినా కూడా ఆయన కొంచెం రూల్స్ ఉన్నాయి. కలియుగంలో రాక్షసులకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు రూల్స్ కానీ వాళ్ళకన్నా ఘోరం ఇప్పుడు. కాబట్టి ముందుగా మనం కలియుగంలో ఈ యొక్క కలహాల యుగంలో భగవంతుని యొక్క నామాన్ని జపం చేసి రోజు భగవద్గీత బాగా చదివి భగవంతుని యొక్క మందిరానికి వచ్చి మనం పోతూ ఉండాలి. ఇక్కడ ఉన్నది స్వయంగా మనం చూస్తాం. ఏం చూస్తాం, విగ్రహాలు నో. అక్కడ మనం పవిత్రంగా అయితే పవిత్రం అవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఫేస్ లో వాళ్ళ యొక్క ఎయిస్ లో మన ప్రతిబింబం చూడొచ్చు, డైరెక్ట్ గా చూడొచ్చు. వాళ్ళ నుంచి మనం రెసిప్రికేషన్స్ ఉంటాయి హారత సమయంలో. తర్వాత ప్రత్యేకించి మనం బాగా సరెండర్ అయినప్పుడు వాళ్ళ యొక్క రెసిప్రికేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మనకు తెలియదు భౌతికంగా ఈ యొక్క భావంలో ఉన్నంత వరకే మనం వాళ్ళ యొక్క ఏమి స్థితి గతులు ఏమి తెలియదు. భగవంతుని మర్చిపోడండి, మనం చేసిన సేవ ఎక్కడికి అన్ని క్యాలిక్యులేషన్. ఒక శ్లోకం భగవద్గీత నేర్చుకున్నా నెక్స్ట్ బర్త్కు ఉంటుంది. మనం ఒక భౌతికమైంది ఇంకేదైనా నేర్చుకుంటే అది ఆడికి వెళ్ళిపోతుంది. కాబట్టి పునర్జన్మ ఉంది, కర్మ ఉంది, మృత్యు ఉంది, ఇవెవరు తప్పించుకోలేరు. కానీ మనం అనొచ్చు, ఏ మృత్యు ఉంది కదా, భక్తులకు ఉంది, అభక్తులకు ఉంది అని. మరి భక్తులకు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, పిల్లి ఉంది, తన పిల్లని అదే నోటితో పట్టుకుంటుంది, దెబ్బ తగలకుండా కేర్ఫుల్గా తీసుకెళ్తుంది. అదే శత్రువుని ఎలకను కూడా రక్తం గార్చుకుంటూ దాన్ని కోరలతో చాలా ఘోరంగా తీసుకెళ్తుంది. పట్టుకునేదం ఎలకని పిల్లి నోటితోనే, దీన్ని కూడా అది బిడ్డను కూడా అంతే. కాబట్టి భక్తి చేసే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది, భగవద్భక్తి చేయకుండా ఉంటే వాళ్ళకి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏం జన్మ వస్తుందో తెలియదు. మనం ఇంకేదన్నా పొందాలని కోరుకుంటే నెక్స్ట్ ఆ జన్మ తీసుకోవడం, మళ్ళీ బాధపడడం. కోట బ్రహ్మాండ బ్రహ్మిత్యకోన్ భాగ్యవాన్ జీవ్ గురుకృష్ణ ప్రసాదే బాయ్ భక్తిలత. గురువు కృష్ణుడు దొరకడం, భగవంతుని ప్రసాదం దొరకడమే మనకి ఎక్కువ. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి ఎవ్రీ టైం. ఎట్లుండాలి, యుద్ధం వెళ్తున్న వ్యక్తి చాలా గంభీరంగా ఉండాలి. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియనప్పుడు వాళ్ళు అంత కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు చూడండి ఎంత ట్రైనింగ్ ఇస్తారు బయట. మనకి ఏం ట్రైనింగ్ ఉంది, యుద్ధం మనం పోతున్నాం లేదు, మనం ఏం దగ్గర, మన దగ్గర మందు గుండె ఏం లేకుండా పోయినా ఉంటే డామ్మను గాలి చేస్తారు, అవుట్. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి. ఇది చేస్తే మీ అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు అందరూ చేస్తే మీకే మంచి. సరేనా, హరే కృష్ణ. జయ శ్రీ రాధా గోవింద్ భగవాన్.